భగవంతుని పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకోవటం వల్ల మహా అద్భుతమైన దివ్య శక్తి శరీరానికి గృహానికి కూడా వస్తుంది. పాదాలకి నీళ్లు పోసి కడిగినటువంటి వాడి జీవితంలో ఎప్పుడూ వేళకి స్నానానికి నీళ్లు లభిస్తాయి. ఎంత ప్రయాణం చేసినా శంకరాచార్యుల వారు పాదయాత్రకు వెళ్ళిన చోటల్లా సంధ్యా సమయానికల్లా ఓ చెరువు దగ్గర నది దగ్గర ఆగిపెట్టారు తెలియకుండానే. ఎప్పుడు చెరువు సిద్ధం లేదా నది సిద్ధం. కొంతమంది ప్రయాణం చేస్తారు చూసారా మీరు, ఎట్టి పరిస్థితుల్లో వాడు తెల్లవారుజామున స్నానం చేసి సంధ్యావందనం చేయాలనే ఒక నియమంతో ఉంటారు వాళ్ళు. బాత్రూంలో కరెక్ట్గా వాళ్ళకి నీళ్లు సరిపోతాయి, హాయిగా స్నానం చేసి సంధ్యావందనం చేసేవాళ్ళని నేను ఎరుగుదును. ఒక్కొక్కడు ఉంటాడు వాడు ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా నీళ్లు ఉండితావు, అదేమిటో తెలియదు. ఎందుకనంటే ఎప్పుడు భగవంతునికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం. నేను ఆశ్చర్యకరమైన ఒక విషయం చెప్పాలి. ఒక శిష్యుడు ఉన్నాడు, అతను ఎప్పుడు అతని యావజ్జీవితం స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళగానే లేక ఏదో శౌచాలయానికి వెళ్ళగానే ఏమేమి నీళ్ళు అయిపోయాయి బాబోయ్, ఓవర్ హెడ్ ట్యాంకులో నీళ్ళు అయిపోయాయి వెయ్యనేవాడు పాప అరిచేవాడు. ఆ వేద్దాం అనుకుంటే కరెంటు పోయేది. ఈ రెండు చూడండి, ఇది నేను అతన్ని 12 ఏళ్ళు పరిశీలించాను. ఎప్పుడు స్నానానికి వెళ్ళినా అప్పుడు నీళ్ళు అయిపోవడం ఏంటి, వాళ్ళ ఆవిడ చేసింది, వాళ్ళ నాన్నగారు చేశారు పోనీ, అందరికంటే ముందు విడితే అప్పుడు ఇదే పరిస్థితి పోనీ. అందరూ స్నానము చేశాక పెడితే నీళ్ళు అయిపోయాయి అనుకుందామంటే వీడు ముందడుగు పెడితే తక్కిన వాళ్ళ పని కూడా అంతే. పోనీ నీళ్లు వేయమందామంటే అప్పుడే కరెంటు పోతుంది, మళ్ళీ వీడు బయటకు వచ్చిన గంటకు కానీ కరెంటు రాదు. ఏమిటి యోగము అంటే, దానికి మంత్రశాస్త్రంలో పురాణ కథలో బృహస్పతి వారు చెప్పారన్నమాట, భగవంతునికి పాద్యమును సమర్పించని వాడికి అన్నిటికీ ఆద్యమైన జలము లభించదు, దుర్లభమవుతుంది. అందువల్ల యాతన పడతాడు వాడు. తరచుగా మంచినీళ్ళకి కటకటబడి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉపచారములు అందుకే చెయ్యాలి అన్నారు. వేళకి సర్వకాల సర్వావస్థల్లో భయంకరమైన కరువు కాటకాలతో ఉన్న జంట నగరాల్లో వేసవికాలంలో కూడా ఆ గ్రేటర్ మున్సిపాలిటీ వాడు మెట్రో వాడు వచ్చేసి వాటర్ ట్యాంక్ ముందు మన ఇంట్లో పెట్టి వెళ్ళిపోతాడనమాట. పాద్యం ఇస్తే మనకి, తక్కిన వాళ్ళకి తర్వాత ఇస్తాడనమాట. అందువల్ల అందరూ కూడా ఇప్పుడు అందరికీ అనుమానం, మేమందరం కూడా పాద్యం ఇస్తే అంటే మీ అందరికీ అన్ని ట్యాంకులు వస్తాయి, ఎందుకు రావు, ట్యాంకులు ఫుల్ అవుతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, దానికి తగిన అధికారం ఇస్తాడు, నమ్మి చెయ్యండి మీరు, గ్యారంటీగా దొరుకుతుంది. అప్పటిదాకా లేదు అనుకున్నది వచ్చి తీరుతుంది అనమాట. నేను ఒకసారి గోదావరి స్నానానికి వెళ్ళాను. అప్పటిదాకా గోదావరిలో ఇంతంత నీరే ఉందిట ఆ రోజు దాకా. ఎక్కడో కదా మంధని అగ్రహారంలో మొన్న 8వ తారీఖు వరకు ఉపన్యాసాలకు వెళ్ళాం, సన్నగా ఉందండి. స్నానానికి గురువుగారు వెళ్ళిన నీళ్లు బకెట్తో పోసుకోవాలండి, నీళ్లు లేవన్నారు. మొన్న స్నానానికి వెళితే ఆశ్చర్యం, అప్పటిదాకా లేదు, చక్కగా ఉబ్బినట్టు వచ్చి సరిగ్గా పేకలోతు కంఠం వరకు నీళ్ళు వచ్చి అందరం హాయిగా స్నానం చేసాం. కరుణాస్వరూపుడు ఆయన చెబుతున్నాను కదా, శాస్త్రాన్ని నమ్మి మనం అలా ఆచరిస్తే సమయమునకు మనకి శరీరము తడవడానికి మనకు ఉపయోగానికి కావలసిన జలం ఇచ్చి తీరతట. ఆ జలమే గొప్పధనం. అందుకే వరుణం ధనవస్సుతే వరుణుడు గొప్పధనము. తాగే మంచినీళ్ళు, స్నానం చేసే మంచినీళ్ళు, అన్నిటికీ మంచినీళ్ళే కావాలి కదా. చేతులు కడుక్కోవాలంటే మంచినీళ్ళు, శరీరం లోపలికి వెళ్ళేవి బయటకు వచ్చేవి అన్ని పదార్థాలకి శుద్ధికి మళ్ళీ జలమే కావాలి. జలము వరుణదేవుడు గొప్పధనం. ఈ 3 ఉపచారములు మాత్రం తప్పక చెయ్యండి. 1 పాద్యం, 2 అర్ఘ్యం, 3 ఆచమనం, ఆ తర్వాత స్నానం అనమాట. పాద్యము అంటే కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు, అర్ఘ్యం అంటే చేతులు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు. చేతులు కడిగి కాసి నీళ్లు చేతిలో పోసి పుచ్చుకోండి అని చెప్పాలన్నమాట. అందుకే హస్తయోహో, 1 చేతిలో కాదు 2 చేతుల్లోనూ పొయ్యాలి. చేతులు కడుగుకోకుండా అప్పుడు శౌచక్రియ అవుతుంది. శౌచం అవ్వకుండా మానవుడు జీవితంలో భోజనాది పదార్థాలు ముట్టుకోకూడదు, తినకూడదు. కాఫీ కూడా ద్రవ పదార్థం కూడా తాగద్దన్నాడండి వాడు. 1 గ్లాసుతో ఓ వెండి గ్లాసో బంగారం గ్లాసో స్టీల్ గ్లాసుతోటో పాలు పట్టుకొచ్చి పెట్టారు రైల్వే స్టేషన్ నుంచి రాగానే, చేతులు కడుక్కోకుండా ఆ గ్లాసు ముట్టుకుని పాలు తాగితే అది కూడా అపపదార్థం, అశుద్ధ పదార్థమే, అది అశౌచము అని చెప్పారు. తాగితే పరమదోషం అనమాట. ఇంకా కలియుగంలో మొహం కూడా కడుక్కోకుండా తాగేవాడు. చేతులే కడుక్కోకుండా గ్లాసు ముట్టుకోవద్దురా అంటే ఏమీ కడక్కుండా తాగేస్తే వాడి శరీరం ఎంత అపవిత్రాలయమో ఆలోచించండి. అలా అనకుండా శౌచాలయం వాడి శరీరం అంటే వదిలిపోతుంది అనమాట. అందువల్ల తప్పక ఏం చేయాలి, చేతులు కడుక్కుని మాత్రమే ఈ ద్రవ పదార్థాన్ని ముట్టుకోవాలి, అప్పుడు జీవితంలో ఉపద్రవం ఉండదు ఈ ద్రవాన్ని అంటుకుంటే. అందుకని హస్తయోహ రెండు చేతులతోటి కూడా నీళ్లు అంటి శుభ్రం చేసుకోవాలి. నిజానికి హస్తయోహర్గ్యం అంటే ఏంటంటే కింద పెద్ద పళ్ళెం పెట్టి ఈ రెండు చేతుల్లో నీళ్లు పోస్తే ఇలా కడుక్కోవాలి. వాడు ఇప్పుడు కలియుగంలో అంత టైం ఎక్కడుంది మనకి, అందుకని స్వామివారు అంటే విగ్రహం కాబట్టి ఆయన మీద ఉద్దరుడితో ఒక చొక్క పోస్తున్నాం. పద్మాగర్ గారు వచ్చిన అంతే హస్తయోహర్గ్యం అన్నారు కదండి, టిక్ టిక్ అని నీళ్లు ఆ పోసిన వాడికి నాకు కూడా కనపడవా నీళ్లు అలా పోస్తే అది అర్ఘ్యం అవ్వదు. సంపూర్ణ హస్త ప్రక్షాళనం కుర్యాత్ తదేవ పూజా ఫలమూల కారణం అని మహానుభావుడు వైవస్వతమును చెప్పాడు. ఇప్పుడు మనం ఆయన కాలంలోనే ఉన్నాం, వైవస్వతమన్వంతరే అంటున్నాం కదా రోజు కూడా. ఆ వైవస్వతమును మనుస్మృతిలో పూర్తిగా చేతులు కడుగు, అప్పుడు మాత్రమే అది హస్తయోహ అర్ఘ్యం అనే మంత్రానికి అధికారం వస్తుంది. సంపూర్ణ హస్త ప్రక్షాళనం కుర్యాత్, అప్పుడే పూజాఫలం వస్తుంది అన్నాడు. ఈ చేతులు కడగాలి, అప్పుడు శుద్ధి అవుతుంది, దీనివల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది. రోజు భగవంతునికి అర్ఘ్యం అనేది ఇవ్వడం మొదలు పెడితే వేళకి ఆహారం తినడం వల్ల మన కడుపులోకి వచ్చే గుల్మాదులు రాకుండా పోతాయి, తినకపోవటం వల్ల వచ్చేటటువంటి భయంకరమైన వాయు దోషాలు పోతాయి, ఆరోగ్యం సుఖంగా ఉండడానికి సూర్యభగవానుడి అనుగ్రహం పొందడానికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుడి అనుగ్రహం ఉంటే ఆరోగ్యం వస్తుందని అందరికీ తెలుసున్నదే. ఆరోగ్యం భాస్కరాత్ ఇచ్చేత్, అంటే ఆరోగ్యము సూర్యుడి ద్వారా కోరుకో, సూర్యుడి ద్వారా నీకు ఆరోగ్యం వస్తుందని చెప్పాడు. సూర్యుడి ద్వారా ఆరోగ్యం రావాలంటే ఏం చేయాలి, సూర్యుడు ఎర్రగా ఉదయిస్తున్న సమయములో రెండు చేతులలోకి నీళ్లు తీసుకుని గాయత్రీ మంత్రపూర్వకంగా అర్ఘ్యం ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ఒకవేళ పొరపాటున అర్ఘ్యం ఇవ్వలేకపోతే భగవంతునికి హస్తయోహర్ఘ్యం అన్నావు కదా, లేదా అతిథి చేతులు కడిగావు కదా, దీనివల్ల కూడా సూర్యభగవానుడికే విడుతుంది అర్ఘ్యం. అప్పుడు సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇస్తే ఆదిత్య పూజ సూర్య నమస్కారం చేసినట్టు అవుతోంది. అప్పుడు సూర్యుడి అనుగ్రహం శరీరం మీద సంపూర్ణంగా పడడం వల్ల వాడికి తప్పక ఆరోగ్యం వచ్చి తీరుతుంది. తరచుగా రంపతోటో దగ్గుతోటో నడుము నొప్పితోటో పొట్టల్లో నొప్పులతోటో వాయు ప్రకోపనంతోటో పైత్యంతోటో ఇటువంటి రోగములతో బాధపడుతున్న వారు షోడశోపచారములలో హస్తయోహర్ఘ్యం సమర్పయామి అని ఇచ్చి తీరాలి. ఇది ఉత్తమ ఉపచారంగా చెప్పారు. ఉపచారాలలో ఆరోగ్యం కంటే గొప్ప సంపద లేదు గనక, ఆరోగ్యం కావాలంటే సూర్యుడి అనుగ్రహం కావాలి గనక, సూర్య అనుగ్రహం పొందాలంటే అర్ఘ్యం ఇవ్వాలి గనక, ఆ అర్ఘ్యం ఆయనకి డైరెక్ట్గా ఇవ్వలేం గనక ఈ విగ్రహాలకో అతిథికో ఇస్తే అప్పుడు నీవు సంపూర్ణ సూర్య కటాక్షం పొంది తద్వారా ఆరోగ్యం పొందుతావు. ఇప్పుడు ఇన్ని సంపదలలో ఆరోగ్యానికి మించింది ఏముంది? ఇవాళ కొన్ని కోట్లు ఉన్నాయి, ఫోర్డ్ కారు ఉంది, లార్డ్లో నిన్ను గౌరవించి కూర్చోబెట్టే కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, లేదా మంచి కుర్చీ ఉంది, ఇంటి నిండా పిండి వంటలు ఉన్నాయి, పెసరట్టు ఉప్మా రవ్వ దోశ అందులోకి మళ్ళీ జీడిపప్పు చట్నీ అన్నీ ఉన్నాయి, కానీ ఏం లాభం? మోకాళ్ళు పనిచేయవు, ఆకలి వెయ్యదు, పొట్ట ఇబ్బంది పెడుతుంది, షుగర్ రోగం. అప్పుడు ఈ పిండి వంటలు ఈ సంపదలు నీకు ఏమైనా ఆనందం ఇస్తున్నాయా? సంపదలకి ఆరోగ్యం ఉన్నప్పుడు మాత్రమే ఆనందం. హాయిగా వేళకి ఒక 100 బూరెలు చక్కగా అందులో నెయ్యి పోసి కుమ్మి శుభ్రంగా పొద్దున మధ్యాహ్నం తింటూ ఉంటే, నేతిగారెలు తింటూ ఉంటే ఆ పూర్వకాలంలో ఎంత హాయిగా సుఖంగా ఉండేవారండి. మా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు కూడా చూశారు కదా, నందికేశుడు నోము ఒక్కడు లాగేసేవాడు, మళ్ళీ రెండోవాడికి ఉండేది కాదు. ఇప్పుడు నందికేశుడు నోముకి మొత్తం మల్కాజ్గిరి వాళ్ళంతా వచ్చినా పూర్తి అవ్వట్లేదు మధ్యాహ్నానికి. ఎంతమంది వచ్చి ఆడుకోవాడు, ఎంత ముక్క తిని అక్కాయే చాలు అంటున్నాడు. ఎందుకంటే వీడి ఆరోగ్యం అలా అయ్యింది. ఈ ఆరోగ్యం పొందితే అది గొప్ప సంపద, సకల సంపదల్లో కల్లా ఉత్తమ సంపద ఆరోగ్యం గనక భగవంతునికి తప్పక హస్తయోహర్ఘ్యం సమర్పయామి. ఆ తదనంతరం మరొక గొప్ప ఉత్తమమైన ఉపచారం మరొకటి ఉన్నది, అదే ఆయనకి నోట్లోకి పోసే నీరు దాహం తీర్చాలి. పరమదరిద్రం క్షుత్తు పిపాస, క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం. ఆకలి దప్పిక ఈ రెండు పరమదరిద్ర లక్షణములు. అంటే అర్థం ఏమిటో తెలుసు, ఆకలి దప్పిక ఉండకూడదని కాదు సుమా, మళ్ళీ దానికి అర్థం అలా చెప్పకండి. ఆకలి వేళకి వెయ్యాల్సిందే. ఆ అన్నం తినే సమయానికి ఆకలి వేయకపోతే అజీర్ణ వ్యాధి ఉందంటే అది దరిద్రం అని అర్థం. ఎక్కువైపోతే అది కూడా దరిద్రమే. పొద్దున్న లేచాడు, లేవగానే చెంబుడు కాఫీ తాగాడు, మళ్ళీ అరగంట పోయాక 12 ఇడ్లీ తిన్నాడు, మళ్ళీ గంట పోయాక జంతికలు గొంతికి దాకా తిన్నాడు, మళ్ళీ ఇంకో 2 గంటలు పోయాక పాలు తాగాడు. ఆ తర్వాత కొంతమంది చిత్రం ఏంటంటే రైలు ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా కాఫీ తాగుతాడు, టీ తాగుతాడు, వెంటనే కాఫీ టీ తాగిన వెంటనేనేమో కమలా ఫలాలు ఎలా తింటాడో తెలియదు. కమలాలు తిన్న వెంటనే వాడి కడుపులో కమలమా అమలమో మలమో తెలియదు అనమాట. మళ్ళీ కాసేపటికి అన్నం తింటాడు, అన్నం తిన్న వెంటనే మళ్ళీ టీ తాగుతాడు, టీ తాగిన వెంటనే మళ్ళీ పెరుగు తాగుతాడు, బటర్ మిల్క్ అంటాడు. ఓ బాబు ఇది బెటర్ కడుపు అనమాట, ఏమిటో తెలియదు. ఇది కూడా నిరంతర ఆహారం, అధిక ఆహారం, పరమ దరిద్ర దేవతా లక్షణం అట. తిన్నది తినకుండా అలా తినగలుగుతూ ఉంటే అనారోగ్యం, అది శరీరం పాడు చేస్తుంది. అందుకని ఏమన్నాడు, ఆహారాన్ని మితాహారం తప్ప అధికంగా తినకుండా జయించు. ఒకప్పుడు అశ్వినీ దేవతలు మానవులకి కనపడేవారు. చరకుడు అని ఒక మహానుభావుడు, మనుషులకి అస్తమానము రోగం వస్తుంది అని బాధపడి ఈ చరకుడు ఒక రోజున భక్తి శ్రద్ధలతోటి అశ్వినీ దేవతలు ప్రార్థించాడు. ఆయన రోజు భక్తితో ప్రార్థించేవాడు. అప్పుడు అశ్వినీ దేవతలు 2 పిట్టల రూపంలో ఆయనకు ఎదురుగుండా ఓ చెట్టు మీద చేరారు. అందులో ఓ పిట్ట కోర్ కోర్క్ అని అరవడం మొదలెట్టిందిట. అదేదో విచిత్రంగా ధ్వనిస్తుంది అనుకుంటాం కానీ అది సంస్కృతంలో పలుకుతుంది అనమాట. కోరుక్ అంది, కహ అరుక్, రుక్ అంటే రోగము, అరుక్ అంటే రోగము లేకుండా ఉండుట, కహ అంటే ఎవడు, అరుక్కు రోగము లేనివాడు, రోగి కానివాడు ఎవడు, ఎవడికి రోగం ఉండదు అని ఒక పెట్టి అడిగింది. వెంటనే 2 పెట్ట పక్క నుంచి మితభుక్ హితభుక్, మితభుక్ హితభుక్ అంది, శ్లోకం కోరుక్ మితభుక్ హితభుక్, చక్కని శ్లోకం రాశాయి రెండు కలిసి. మితభుక్కు అంటే మితముగా తిను, హితభుక్కు నీ శరీరమునకు పడే పదార్థాలు, పడని పదార్థాలు తినకు. ఒక్కొక్కడికి షుగరు తీపి పడదు, తగ్గించు. ఒక్కొక్కడికి మజ్జిగ పడదు, జాగ్రత్త. మరొక్కొక్కడికి కొన్ని పదార్థాలు, గుమ్మడికాయ పడదు, గుమ్మడికాయ తింటే శరీరం వాతం వస్తుంది, తగ్గించు. వంకాయ తింటే దురదలు వస్తాయి, జాగ్రత్త. అంటే నీ శరీరమునకు ఏది పనికి వస్తుందో నీకు తెలుస్తుంది. వంకాయ తిన్న వెంటనే శరీరం అంతా బొర్రు బొర్రు అని కోక్కుంటున్నావంటే నీకు దురద రోగం ఉంది కనుక ఈ రోజు నుంచి వంకాయ దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్పాడనమాట. మితముగా తిను, హితముగా ఉన్నది తిను. ఇది జాగ్రత్తగా వహించకపోతే అప్పుడు దరిద్రమయ్యి నీ శరీరం పాడైపోతుంది. అదనమాట క్షుత్తు పిపాస, ఈ రెండు దరిద్ర దేవతా లక్షణములు. క్షుత్ పిపాసామలాం జ్యేష్ఠాం, ఇవి మలము అంటే దోషము, జ్యేష్ఠాం అంటే దరిద్ర దేవత యొక్క లక్షణము. ఆ లక్ష్మీం, లక్ష్మిని తొలగించే ఈ లక్షణాన్ని నాశయామ్యహం, నేను నాశనం చేస్తున్నాను. శ్రీ సూక్తం ఇంత గొప్ప మాట చెప్పింది, క్షుత్ పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమసమృద్ధించ సర్వాన్ నిర్నుదమే గృహాత్. అభూతి అంటే భూతి లేకపోవుట, భూతి అంటే ఐశ్వర్యం అని చెప్పాను కదా మీకు. ఐశ్వర్యము లేకపోవటం అనైశ్వర్యం, అభూతి అసమృద్ధి. సమృద్ధిగా పదార్థాలు లేవు, ఇంట్లో సమయానికి పాలుండవు, ఏమి ఉండవు, ఎప్పుడు అయ్యవారి నట్టిల్లో ఖాళీగా ఉంది, అది అసమృద్ధి. ఈ అభూతి, ఈ అసమృద్ధి అంటే సంపద లేని లక్షణం, అలాగే ఇంట్లో ఏ వస్తువులు లేకపోవటం అనే ఒకనొక దోషం ఉన్నదే. ఈ సర్వాత్ నిర్మదమే గృహాత్, మే గృహాత్ నా ఇంటి నుండి ఇది తొలగిపోగాక, అనగా హాయిగా ఎంత తినాలో అంత ఆకలి వేసి అన్నం తినాలి, అంతే దాహం పుచ్చుకోవాలి. 10 సార్లు కాఫీ తాగకుండా 1 సార్లు 2 సార్లు మాత్రమే తాగాలి. ఏదో తాగినప్పుడు ఒక బిందుడి కంటే ఎక్కువ తాగకూడదు. ఇలా జాగ్రత్తగా ఉంటే ఈ క్షుత్తు పిపాసని జయిస్తే అవి మన శరీరమునకు పనికొచ్చేంత మాత్రమే ఉంటే అప్పుడు మన ఇంట్లోంచి దరిద్రపు వస్తువు పోతుంది. సమృద్ధిగా లేకుండా ఉండడం అనే చెత్త పోయి సమృద్ధిగా వస్తువులు వస్తాయి. నా ఇంటి నుండి ఈ అసమృద్ధి ఇవన్నీ పోగాక, ఎందుకనంటే ఈ క్షుత్పిపాసలు సక్రమంగా ఉంటే అని అర్థం. అనగా శరీర ఆరోగ్యం ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పారన్నమాట. ఇది వేదం యొక్క రహస్యం. అందుకని ఊరికే చదవడం కాకుండా టేప్ రికార్డులాగా ఎప్పటికప్పుడు కొంచెం అర్థం తెలుసుకుంటే ఓహో ఎంత గొప్పగా చెప్పారు మన మంత్ర శాస్త్రాలలో అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనము ముఖే ఆచమనీయం సమర్పయామి అని నోట్లో ఇది నీళ్లు పోస్తే అప్పుడు ఈ క్షుత్పిపాసాల యొక్క దారిద్ర్యం పోయి వేళకు ఆకలిస్తుంది, కడుపు నిండుతుంది. తిన్నాక మనకి కొన్ని శక్తులు ఇబ్బంది లేకుండా చేస్తాయి శరీరాన్ని. ఆహారం తిన్న వెంటనే కూడా అది పడక లోపల వాయు ప్రకోపనం వల్ల మలమూత్ర వెళ్ళవలసిన దరిద్ర స్థితి రాకుండా చేస్తుంది. అందుకని భగవంతుడికి ఏం చేయాలన్నమాట, కాళ్ళు కడగాలి, చేతులు కడగాలి, అప్పుడు మంచినీళ్ళు ఇవ్వాలి. అందుకే ఇంటికి రాగానే నాయన ముందు దాహం ఇయ్యి, మంచినీళ్ళు ఇయ్యి, ఆ తర్వాత భోజనం పెట్టు. ఈ రెండింటి వల్ల వచ్చే ఫలితం ఈ సృష్టిలో ఇంక నీకు దేని వల్ల రాదు. నాన్నదాన సమం పుణ్యం. అన్నదానం అంటే మంచినీరుతో కూడిన అనేక ఆహార పదార్థాలు ఒక వ్యక్తికి ఇస్తే, అప్పుడు ఇటు జలము ఇటు అన్నము ఇస్తే ఆ ఫలితం ఇంక దేని వల్ల రాదన్నారు. అన్నదాన సమం పుణ్యం నా అన్నమాట, నా అన్నదాన సమం పుణ్యం. నిజంగా అన్నదానం చేస్తేనే వాడికి అన్నదానం అనేది సార్థకత చెందుతుంది. ఇక్కడ మహానుభావుడు శివపురాణంలో ఒక గొప్ప విషయాన్ని చెప్పాడు. దీనినే శుక్రాచార్యులు వారు కూడా శుక్రస్మృతిలో సంహితలో చెప్పారు. పూర్వకాలంలో ఒక ఆయన ఒక కేకారణ్యంలో దండకారణ్యంలో ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయానికి చాలా కాలం అర్చకుడిగా పనిచేశాడు పాపం. నిజానికి ఆయనకి డబ్బు బాగా ఉంది. కేవలం శివుడి మీద భక్తితోటి రోజు శివాలయానికి వచ్చి శివుడికి పూజ చేసి నైవేద్యం పెట్టి వెళ్ళేవాట. ఆ గుడికి అడవిలో ఉంది కదా, ఎవరు వచ్చేవారు కదా, ఎక్కడో కేకారణ్యంలో ఉంటే ఎవడు వస్తాడు. ఈయన భార్య వెళ్ళి రోజు ఆ స్వామివారిని కడిగి అమ్మవారిని కడిగి వస్త్రాలు కట్టి కూడా పట్టుకెళ్ళిన పదార్థాలను అక్కడ వండి ఆయనకు అన్నం నివేదన చేసి ఆ తర్వాత ఎవరైనా అప్పుడప్పుడు ఒకరిద్దరు భక్తులు అక్కడికి వస్తే అడవిలో ఉన్న ఆలయం కోసం భక్తితో వారికి అన్నం పెట్టి వెళ్ళి తిని వచ్చేవారు. ఈ అర్చకుడు ఏమీ అపేక్షించకుండా కోరకుండా ఇలా సేవ చేశాడు. అప్పుడప్పుడు సోమవారము, ఏకాదశి, పర్వదినాలు ఇటువంటిప్పుడు కొంచెం జనం ఎక్కువ వచ్చేవారు. పాపం తీరా అడవిలోకి వచ్చాక కాసేపు పూజ ఆలస్యమైతే మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా ఆకలికి తట్టుకోలేక బాధపడేవారు. అది చూచాడు ఈ అర్చకుడు. జాలిపడి వెంటనే ఏం చేశాడు, ఆయన కొంత పొలం పంట ఉండేది, ఆ పంటని బాగా అమ్మేసి ఆ డబ్బులు పట్టుకొచ్చి అడవిలో ఓ చిన్న రెండు గదుల సత్రం కట్టించాడు. ఆ సత్రంలో సామాన్లన్నీ తానే కొని చేర్చి భార్యామణి సహకారంతో వండి మధ్యాహ్నం పూట పూజ అయ్యాక అడవిలో నుంచి బయటికి వెళ్ళలేని వాడికి తానే వండి వడ్డించేవాడు. ఒక్కొక్కప్పుడు రాత్రిపూట అక్కడ ఉండిపోతే ఆ గదుల్లో ఉండి పొద్దున్న వెళ్ళేవారు వాళ్ళు. ఇంక ఇక్కడ నుంచి ఈయన ఏం చేశాడు, ఇంక అనవసరం మన ఊళ్ళో ఉండడం, నాకు శివుడు అంటే భక్తి, నా భార్య అనుకూలురాలు, వచ్చిన వారికి వండి పెడుతోంది, కాబట్టి ఇక్కడే ఉండి భక్తులకి సేవ చేద్దామని క్రమంగా అప్పుడప్పుడు భక్తులు పెరుగుతుంటే వాళ్ళకి ఈ భార్యాభర్తలు ఇద్దరు సేవ చేసి ఆ గదులు ఇచ్చి అక్కడే వీళ్ళు యథాశక్తిగా అన్నం పెట్టేవారు. అన్నదానం జరుగుతోంది కాబట్టి భక్తులు కూడా బాగా వచ్చేవారు. ఒకరోజు నువ్వు తమాషా జరిగింది. ఆ గుళ్ళో దీపారాధానికి ఇలాగ ఒక పెద్ద కుంది పెట్టాడు ఆయన. ఆ కుందిలో రోజు ఏం చేసేవాడు, ఆవు నెయ్యో నువ్వుల నూనె పూసేవాడు. ఎవరో ఈ మధ్యకాలంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయకూడదని అడిగారట. ఎంత పాపం అండి అసలు అన్న పిచ్చి మాటలు కాకపోతేను. నువ్వుల నూనె ఎంత శ్రేష్టం, అసలు ప్రమాణం ఉండడంలా పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఈ అన్నదాన కథలో మూడు విశేషాలు చెప్పాడు ఆయన. అడవిలోకి వచ్చి అడవిలో ఉన్న శివాలయం దగ్గర శ్రాద్ధం పెట్టిన వాడికి ఇంట్లో పెట్టిన దానికంటే ఎక్కువ ఫలితం. నదీ తీరము శివాలయ ప్రాంగణాలలో శ్రాద్ధం పెడితే ఇంట్లో పెట్టిన దానికంటే అధికం. నిన్ననే ఎవరో అడిగారు ధర్మ సందేహాల్లో, శ్రాద్ధములలో భోక్తలుగా ఎవరిని పిలవాలి అని. శ్యావదంత అంటే పళ్ళు నల్లగా అయిపోయి పుచ్చిపోయిన దంతాలు ఉన్నవాడు శ్రాద్ధానికి పనికిరాడు. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ చెప్పడం వల్ల. మీరు అడుగుతారు, అడిగిన వాడు బాగానే ఉంటున్నారు, ఈ చెప్పిన తర్వాత అవతల వాడు ఎవడో భక్తగా వచ్చినాడు, ఆయన నా పళ్ళ మీద ఈయన వేశాడా అని నా మీద కోపం తెచ్చుకుంటాడేమో నా భయం, అయినా చెప్పక తప్పదు. అంచేత పుచ్చిపోయిన పళ్ళు ఉన్నటువంటి వాడు భోక్తగా పనికిరాడు. కొనకి ఈ గోళ్ళు, కాలిగోళ్ళు బాగా పుచ్చిపోయి నల్లగా అయిపోతాయి సార్, కొందరికి ఎందుకో గోళ్ళు పుచ్చిపోతాయి, ఆ గోళ్ళు ఉన్నవాడు శ్రాద్ధానికి భోక్తగా పనికిరాడు. అంచేతంటే కాళ్ళు గడిగా నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే పితృదేవతలు పారిపోతారట, యమలోకంలో కాకుండా మలమూత్రాల రొచ్చులో గడిపోతారు. అందుకని కొనకి శ్యావదంత కుష్టి క్షయి నభోక్ భోక్తవ్యం, ఇటువంటి వాళ్ళు భోక్తవ్యానికి పనికిరారు, తినడానికి పనికిరారు. అంటే కుష్ఠరోగం ఉన్నవాడు, క్షయరోగం ఉన్నవాడు, ఇటువంటి వాళ్ళు పనికిరారు. పిసునహ కొండాలు చెప్పేవాడు, వాడు ఇలాంటి వాట, వీడు ఇలాంటి వాట అని పక్క వాళ్ళ మీద నారాలు ఇంటికి రాగానే భోక్తగా వచ్చి కూర్చొని చెప్పాడంటే వాడికి అన్నం పెట్టద్దన్నారు. తర్వాత కన్యా విక్రయి కూతురు నమ్ముకునేవాడు, అలా అమ్ముకునేవాళ్ళు కూడా ఉంటారు ఎందుకుండరు, అటువంటి వాళ్ళు పనికిరారు. ఇంకా భర్త పోయాక భార్య రెండవ పెళ్లి చేసుకున్నాక పిల్లాడు పుట్టాడు అనుకోండి, వాడు పౌరోహిత్యానికి పనికి వస్తాడు కానీ భోక్తగా పనికిరాడు. ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది, ఆవిడికి భర్త పోయాడు, మళ్ళీ పెళ్లి చేశారు, అప్పుడు కొడుకు పుట్టాడు, వాడికి పౌనర్భవ అని అర్థం, పునర్భవుడు అన్నమాట. భర్త పోయిన తర్వాత ద్వితీయ వివాహం దోషమని చెప్పలా, కానీ ఆ భోక్తగా పనికి మాత్రం వాడు పనికిరాడు. ద్వితీయ వివాహం చేసుకోవడానికి కూడా శాస్త్రాలు కొన్ని పర్మిషన్ ఇచ్చాయి. వాడు దేవతా పూజకి పనికి వస్తాడు కానీ ఎట్టి పరిస్థితులలో పౌనర్భవుడు అని పిలువబడేటటువంటి వాడు, అంటే ద్వితీయ వివాహానంతరం పుట్టినటువంటి వాడు, ఎంత వేద పండితుడైనా సన్యాస దీక్షకి పనికిరాడు. రెండవది పితృకార్యాలలో భక్తగా మంత్రం చెప్పడానికి పనికిరాడు. తర్వాత మద్యపానం చేసేవాడు కూడా తాగుబోతూ దీనికి పనికిరాడు. రాత్రంతా ఫుల్గా పుచ్చుకుని మధ్యాహ్నం వేళ అని వచ్చాడా, వాడిని కనిపెట్టి వదిలించేసుకోవడం మంచిది అని చెప్పారు. చాలా ప్రమాదం అన్నమాట. ఒక్క భక్తగా మాత్రమే పనికిరాడు. మళ్ళీ ఇలా అని అన్నిటికీ మానేయమని కాదు అక్కడ. ఇవన్నీ కొన్ని నియమాలు. తర్వాత ఈ భక్తగా వచ్చే రోజున ఒక్కరోజైనా వాడికి ఒత్తప్పుడు ఏం వ్యసనం ఉన్నా పనికిరాదు పనికిరాదు అనేది పక్కన పెడితే, ఆ రోజు మాత్రం తద్దినానికి వచ్చే రోజు చుట్టా వీడి సిగరెట్లు వెలిగించకూడదు వాడు. నధోమపానం కుర్యాత్ తదినం, ఆ రోజైనా సరే వాడు కనీసం ధూమపానం మానాలి. ఏమండి ఒక గంట ముందు మానేస్తే చాలా అన్నాడు ఒక ఆయన. ఆ రోజంటే గంట ముందు ఎలా అవుతుంది అంచేత, గంట ముందు అంటే మళ్ళీ 5 నిమిషాల ముందు వరకు పర్వాలేదండి, 5 నిమిషాల ముందు ఒక కాల్చుకొచ్చి తర్వాత కూర్చోవచ్చండి అంటాడు వాడు. ఆ రోజు రోజుకి వాడు పనికిరాదు. అసలు వ్యసనములు లేని వాడు దొరికితే మంచిది అనుకోండి, కానీ కలియుగం కాబట్టి అందరినీ అలా శాసించలేం, కానీ కొన్ని నియమములు జాగ్రత్తగా పాటించాలి. ఇవి నియమం. తర్వాత ఆడవాళ్ళు ఆచమనం చేసేటప్పుడు మాత్రం ఓం కేశవాయ నమః, మగవాళ్ళకి స్వాహ, ఉపనయనముతో కూడిన యజ్ఞోపవేతం వేసుకుని అర్చన చేసేవాళ్ళకి స్వాహాకారమును, తక్కిన వారికి నమస్కారము, ఈ రెండు విధులుగా నిర్దేశించారు. కొంచెం కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. కలియుగంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కానీ కర్మకాలి మనకి పనికి మాలిన భక్తి వచ్చాడు అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి ఆఖరణ అంటే 3 పర్యాయములు నేలకి సాష్టాంగపడి ఇతను వెళ్ళిపోయాక. సూర్యభగవానుడు ఆ సమయంలో మధ్యాహ్నం అయ్యాక కదా మనం సహజంగా అపరాహ్నం అయ్యాక అన్నం పెడతాం కనుక పడమరకి తిరుగుతాడు, ఆయనకి వేసి తిరిగి సాష్టాంగపడి ఆ పూట మనం పితృప్రసాదం కొంచెమే తిరిగి అన్నం తినకూడదట. ప్రసాదంగా కొద్దిగా ఏదో ఒక అప్పమో కొంచెం గారిముక్క మాత్రమో తిని ఇంకేమీ తినకుండా సాయంకాలం వేళ గంగా జలాన్ని 3 ఉద్ధరణులు పానం చేస్తే ఒక దోషకారి అయిన భక్త మన ఇంట్లో భోజనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. ప్రసాదంగా తినమన్నాం కదా అని మరీ 50 గారులు కాకుండా కొద్దిగా లఘువుగా మాత్రమే, అంటే ఉపవాసం ఉన్నట్టుగా భావించి తిని సాయంత్రం గంగాంబుపానం కుర్యాత్, గంగా జలమును తాగు, దాంతో దోషం పోతుంది. ఇందువల్ల ఎవడొచ్చాడో తెలియదు, గనక తెలిసిన వాడైతే ఇబ్బంది లేదు. ఈ నియమములు అర్చనల్లో చాలా గొప్పవి. అందువల్ల ఈయన అన్నదానం చేస్తున్న రోజుల్లో అందుకే ఎక్కడెక్కడ శ్రాద్ధాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చేవారు. సరే మొత్తం మీద ఏది ఏమైతేనే ఈయన ఒక రోజున దీపారాధన చేయాలనుకున్నాడు ఈ అర్చకుడు. నువ్వుల నూనెతో కార్తీక మాసం నెలవాళ్ళు కనుక సూర్యోదయం తర్వాత దీపారాధన చేస్తే పరమ పుణ్యం, సూర్యోదయం ముందైతే నువ్వుల నూనె, సూర్యోదయం తర్వాత అయితే ఆవు నెయ్యి శ్రేష్టము అని చెప్పారు. అంచేత నువ్వుల నూనె పనికిరాదని ఎవడన్నా చెబితే దాన్ని నమ్మకండి, మా గురువుగారు చెప్పారనండి, నేను పుస్తకం చూపిస్తాను ఆయన కూడా చూపించమనండి పనికిరాదు అని. అది కూడా ప్రామాణికం. వేదవ్యాసుల వారు బృహస్పతితో చెబితే ప్రమాణం తప్ప నేను పుస్తకం రాశాను నా పుస్తకంలో ఉందండి అని వాడు చూపిస్తే ప్రమాణంగా పనికిరాదు. ఎందుకు చెబుతున్నాం అంటే వాడు ఎవడో తెలియని వాడు ఎవడో రాస్తే ఉపయోగం ఉంది? ప్రమాణం అంటే వేదవ్యాసాదులు రాసిన 18 పురాణాలు కానీ, లేదా మహానుభావులు యాజ్ఞవల్క్యుడో పరాశరుడో ఇటువంటి వాళ్ళు రాసిన సంహితలో స్మృతిలో, లేక నిజంగా వేదాల్లోనూ ఉంటే అవి ప్రమాణములు తప్ప ఎవడబడితే వాడు ఆ పళంగ బండి ఎనగ బండి గట్టి అని పాడేటటువంటి అటువంటి వాళ్ళు కూడా రాసిన పుస్తకములు అయితే అవి పనికిరావు. దేనికి దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ప్రామాణిక గ్రంథములలో మాత్రం అవిసె నూనె, నువ్వుల నూనె ఇవన్నీ ఎంత గొప్పగా చెప్పారండి. మీరు కార్తీక పురాణంలో కూడా అవిసె నూనె పెడితే ఎంత లాభం చెప్పారు. అవి మానేసి వాళ్ళ వద్దండి అంటే పొద్దురుజు సాయంకాలం దాకా ఈ టీవీలు పెట్టుకునే ఒక అలవాటు ఉంది, అందులో మంచి వాటినే పెట్టుకోండి, చెత్తని మాత్రం విడిచిపెట్టండి. అన్నిటిలో మంచి చెడ్డ ఉంటాయి. దేనివల్ల ప్రయోజనం ఉంది? ఇప్పుడు ఇలాంటి పురాణాలు ఎంతో ఉపయోగపడతాయి. శాస్త్ర ప్రమాణాలు కనుక మహాత్ములు కొంతమంది, సన్యాసులు కొంతమంది, పీఠాధిపతులు, ఏ గణపతి సచ్చిదానంద స్వామి వారు, ఏ జయేంద్ర సరస్వతులు వంటి వారు మహానుభావులు మనకి సందేశం ఇస్తే వాటిల్లో తప్పక ప్రమాణం ఉంటుంది. అవి లేని ప్రతి వ్యక్తి చెబితే దాని దానిని మనం పాటిస్తే దోషం. ఈయన నువ్వుల నూనెతో శివాలయంలో దీపారాధన చేసేవాటి రోజు. ఒక రోజున కుందులో ఏం చేశాడు, వాళ్ళ ఆవిడేమో ఒత్తులు వేసింది, ఆ తర్వాత ఈయన నూనె పోశాడు, పొరపాటున నూనె బదులు చెంబుతో పట్టుకొచ్చిన అంబు నీళ్లు పోసేశాడు. దీపారాధనలో మర్చిపోయి ఏదో పొరపాటున నీళ్లే నూనె అనుకుని పోశాడు. ఆశ్చర్యం, అయినా సరే నీళ్లలో ఒత్తి వేసి అలా వెలిగించగానే టక్కున దీపం వెలిగింది. అప్పుడు వాళ్ళావిడొచ్చి, ఎంత ఆశ్చర్యం అండి ఇది, ఇవాళ మీరు నూనె బదులు నీరు పోశారు, నీరు పోసినా దీపం వెలిగిందండి అంది. ఆయన కూడా చూస్తే అది నిజంగా నీళ్ళే, వేరు పెడితే మతిపోయింది. ఇది నిజమా కాదా అనుకుని మర్నాడు కూడా నీళ్లే పోసి మళ్ళీ ఒత్తులు వేసి వెలిగించాడు, మళ్ళీ వెలిగింది. ఇంకా ఆ రోజు నుంచి అందరికీ ఈయన గొప్పతనం తెలిసింది. ఎక్కడెక్కడి వాళ్ళు పరుగు పరుగుని వచ్చి, ఆహా ఫలానా శివాలయ పర్చకుడు మహానుభావుడండి, ఆయన నీళ్లు పోస్తున్నాడు నూనె బదులు, అయినా దీపం వెలుగుతోంది, ఇటువంటి మహానుభావులు చేసే అర్చనలు చూడాలి, ఆ గుడికి వెళ్ళి చూడాలి, ఆ గుడిలోనూ అర్చకుడిలో మహిమ ఉందని జనం తండోపతండాలుగా చూడడానికి వచ్చేవారు. దాంతో వెళ్ళి ఆవిడికి పరెక్కువైపోయింది. వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం అన్నం పెట్టడం అలవాటు కనుక క్రమంగా ఏమైంది, నగరంలో జూదవాడి డబ్బులు ఓడిపోయి అంతా కొంప కొల్లేరు అయిపోయినటువంటి వాళ్ళు, దరిద్రం పాలైన వాళ్ళు, ఏ పని పాటు లేని వాళ్ళు, నీచులు కూడా అడవికి వచ్చి ఈయన అన్నదానం పెడుతున్నాడు కనుక, అన్నదానం చేస్తున్నాడు కనుక దేవుడికి ఒక అన్నం పెట్టుకుని నటించి అన్నం తిని హాయిగా అడవిలో చెట్ల కింద కూర్చుని ఆడుకోవడం మొదలెట్టారు. ఎవడి పని వాడిది కదా. అందుకని ఈ అర్చకుడు ఎక్కడెక్కడితో జనం వస్తే పెట్టడానికి ఇబ్బంది లేదు, కానీ నేను అన్నదానం చేస్తూ ఉంటే జోదగాళ్ళు తాగుబోతులు వచ్చి పడుతున్నారు, వీళ్ళు హాయిగా తినేసి పోయి దేవుడి దగ్గరకు వస్తున్నారా, ఏదో పొద్దున్న దండం పెట్టి క్యూలో నిలబడి తిండి తిని ఆ తర్వాత సాయంకాలం దాకా మళ్ళీ పగల దాకా ఆటలాడుతున్నారు. అది కూడా సప్తవ్యసనాలలో పంచమహాపాతకాలలో ఒకటైన జ్యోతం లేదా మద్యపానం. ఇటువంటి నీచులకు అన్నం పెట్టి అపచారం చేస్తున్నానేమో ఉపచారం బదులు అనుకున్నాడు. దాంతో కొద్ది రోజులకి విసుగొచ్చి ఇంక ఇక్కడ ఈ గుళ్ళో అన్నదానం లేదన్నాడు. అంతే, అన్నదానం ఆగిపోవటం వల్ల భక్తులు రావడం తగ్గిపోయింది. ఇప్పుడు తమాషా జరిగిందిట, ఈ తాగుబోతుల మీద వాళ్ళ మీద ఉన్న కోపంతో ఈయన అన్నదానం ఆపేశాడు, మర్నాడు యథాప్రకారంగా నీళ్లు పోసి ఒత్తులేసి దీపారాధన చేస్తే ఆ ఒత్తులు వెలగలేదు. ఈయనకి మళ్ళీ బాధ కలిగింది, ఈశ్వర ఏం అన్యాయం చేశాను నేను, రోజు నీళ్లు పోస్తే అది వెలిగేది, దీపారాధన హాయిగా ప్రకాశించేది, ఇవాళ ఎందుకు దీపం వెలగడం లేదు అన్నాడు. అప్పుడు శివుడు శివలింగంలోంచి, నాయన నీ చేసిన పొరపాటు నీకు అర్థమలేదా, ఇంతకాలం నీ మహిమ అనుకుంటున్నావాది, నువ్వు అపూర్వమైన అన్నదానం చేసావు, అన్నదానం చేయటం వల్ల నీళ్లు కూడా నూనెగా మారి దీపారాధనలో వెలిగాయి, అంత పుణ్యం నీకు వచ్చింది, అన్నదానానికి సాటి వచ్చే పుణ్యం మరెక్కడా లేదు ఈ సృష్టిలో, నాన్నదాన సమం పుణ్యం, అన్నదానముతో సమానమైన పుణ్యం మరొకట్లేదు. అన్నదానంలో ఏకకాలంలో పాజ్యం అర్ఘ్యం ఆచమనం స్నానం ఇవన్నీ ఉంటాయి, జలదానము అన్నదానము సమానమైనవి, ఎందుకంటే అన్నం పెట్టేటప్పుడు ముందు గ్లాసుతో నీళ్లు పెట్టకుండా నీళ్లు దాని మీద వడ్డించకుండా చేయకూడదు కనుక, ఇన్ని పుణ్యములు ఒక్క అన్నదానంతో ఇమిడి ఉన్నాయి, దానివల్లే నువ్వు నీళ్లు పోస్తే వెలిగాయి, నువ్వు అన్నదానం ఆపేశావు, దాంతో దీపారాధన ఆగిపోయింది, అది కూడా వెలగలేదు. అనగానే స్వామి నువ్వు అన్నది నిజమే, అన్నదానం గొప్పదే, నేను ఒప్పుకుంటాను, అంటే శివుడు చెప్తే ఒప్పుకోనడానికి వీడేవాళ్ళండి, అయినా ఒప్పుకుంటాను అంటున్నాడు శివుడి దగ్గర కూడా, కానీ నేను చేస్తున్న అన్నదానము కొంతమంది పాపాత్మలని పోషిస్తోంది, వాళ్ళు పని పాట లేకుండా జోదం ఆడుతున్నారు, తాగుబోతులే కూర్చుంటున్నారు అడవిలో, హాయిగా వ్యర్థంగా సోమరిపోతులు అవుతున్నారు, ఇలా సోమరిపోతుల్ని నీచుల్ని తయారు చేసి అన్నదానం వల్ల లాభం ఏముంది, అందుకే నాకు నచ్చలేదన్నట్ట. ఓరి పిచ్చివాడా, మనం దానం చేయటం చిత్తశుద్ధితో చెయ్యాలి, ఒక్కొక్కప్పుడు దాన్ని పాపాత్ములు కూడా పుచ్చుకోవచ్చు, పథకం గొప్పదైతే ఆ పథకం ఒక్కొక్కప్పుడు దొడ్డుగా ఉన్న వెళ్ళొచ్చుగాక, కానీ దానివల్ల మనకొచ్చే నష్టం లేదు. ఇప్పుడు పేదవాళ్ళకి గృహదానం చేస్తామన్నాం, ఒక్కొక్కప్పుడు ఎవడో దొంగడు మారువేషంలో వచ్చి పుచ్చుకున్నంత పత్ర చేత పేదవాళ్ళందరికీ ఆపేస్తామా, వ్యవస్థలో లోపం అది, కానీ నీ అవస్థే లోపం అయిపోయింది. ఇప్పుడు అన్నదానము వల్ల కొందరు దుర్మార్గులు పాడైపోతున్నారు, దాన్ని అనుభవిస్తున్నారు, వాళ్ళు ప్రయోజనం పొందుతున్నారు, కానీ దాంతోపాటు నువ్వు ఎంతమందిని పాడు చేసేవాళ్ళ, మహానుభావులు అడవిలోకి వచ్చి పూజ చేసి ఇంత అన్నం ఉదతిని వెళ్ళేవారు, ఇవాళ అన్నం లేక హడలిపోయి అడవికి వచ్చి శివ దర్శనం మానేశారు, ఎంతమందికి దర్శనం దూరం చేసావు నువ్వు. ఇది మహాపాపం. కాబట్టి అందులో ఉన్న లోపం పట్టించుకోకుండా అందులో ఉన్న పుణ్యమే స్వీకరించు. ఎక్కువ మందికి ఉపయోగపడుతోంది, కొద్దిమంది పాపాత్ములు దాన్ని అనుభవిస్తే నీకు దోషం కాదన్నాడు ఆయన. నువ్వెన్ని చెప్పు, ఒక్కడు జోదగాడు తయారైనా నా వల్ల అది నాకు నష్టమే, నేను అన్నదానం చేయనన్నాడు. శివుడు చెప్పినా చేయనంటారు కొంతమంది. ఇంకేం చెబుతాం, ఒక్కొక్కళ్ళు ఉంటారండి బాబాళ్ళు, గురువుగారు మీరు ఎన్ని చెప్పినా నేను చేయనండి. ఇంకా గురువుగారు చెప్పడానికి గురువుగారు వాడికి బరువు అది. ఇప్పుడు శివుడు అన్నాడు, ఒరే ఓ పని చేయరా, మీ ఆవిడ్ని వాళ్ళ పుట్టింటికి పంపి ఒక ఏడాది పాటు ఈ గుడికి తలిపేసి, నేనేమనుకోను నైవేద్యం వద్దు, ధూపం వద్దు, దీపం వద్దు, గవర్నమెంట్ 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి పెన్షన్ పెంచినట్టుగా పెంచుతానుంటుంది ధూపదీప నైవేద్యాలకి, ఆ 10,000 కూడా మీ ఆవిడికి అంతకట్టే నాకు అక్కర్లా. ఈ ఏడాదిలో నువ్వు తలుపు వేసి గుడికి ఇక్కడ నుంచి బయలుదేరి కాశీ వెళ్ళు కాలినడకన. కాశీకి వెళ్ళాక కాశీరాజు గారి భార్య ఒక కొడుకుని కంటుంది. ఆ కొడుకు నెత్తురు గుడ్డుగా ఉండగా వాడి దగ్గరికి వెళ్ళి, ఇంకా స్నానం కూడా కాకుండానే వెళ్ళి మాట్లాడు, వాడితో సంభాషించాక కూడా నీకు అన్నదానం చెయ్యాలనిపించకపోతే మానే, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. శివుడు అంతటి వాడు చెప్పాడుగా మరి, అందుకని ఈయన కిక్కులు మరకుండా భార్యని పుట్టింటికి పంపి తాళం వేసేసి ఆలయానికి హుటాహుటిన కాశీకకి బయలుదేరాడు కాలినడకన. కాశీ అంటే మాట్ల ఎక్కడి దండకారణ్యం, ఎక్కడ కాశీ, కాలినడకన చాలా కష్టపడి వెళ్ళాడు. ఈయన నెల్లాళ్ళు అడవిలో నడిచి 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 ఒకప్పుడు కొంత భయంకర కేకారణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఓరి బాబు, అత్యంత భయంకరంగా సింహ సర్పశార్దూల సంగతమై ఉన్న క్రూర మృగాల కాలవాలమైన అడవికి వెళ్ళాడు. ఇంకా భయం వేసింది. శివుడు అన్నదానం వంకతో నా ప్రాణం తీసేటట్టున్నాడు, ఈ జీవితంలో అన్నం తినేటట్టు లేకుండా చేసేటట్టున్నాడు రా బాబు, ఈ మృగాల్లో చచ్చిపోతానేమో అనుకున్నట్టు పాపం. 2 రోజుల నుంచి అతనికి అన్నం దొరకల, ఒక్క పండు దొరకలేదు, కడుపు కరకరలాడిపోయింది, నకనకలాడిపోయింది. బాబోయ్ బాబోయ్, ఆకలి అనిపించింది వీడికి. ఆకలి అంటే ఏమిటి ఇప్పుడు బాగా తెలిసింది. అడవిలో వేళకింత అన్నం పెడుతుంటే తిన్నవాళ్ళు ఎంత ఆనందపడ్డారో, ఈ అడవిలో అన్నం పెట్టేవాళ్ళు లేక మలమల మాడిపోతున్నాను. ఇది తెలియజేయడానికి శివుడు ఇక్కడికి పంపాడేమో, ఇప్పుడు అన్నం లేక నేను చచ్చిపోతే ఇక రేపు అన్నదానం ఎవరు చేస్తాడరా బాబు అని బాధపడ్డాడు. ఇంతలో అక్కడ దగ్గరలో ఉన్న పెద్ద మర్రి చెట్టు ఒకటి కనపడింది. ఆ మర్రి చెట్టు 8 మైళ్ళు పొడుగు ఓడలతో పెచ్చు పెరిగిపోయి శాఖోపశాఖలైపోయిందనమాట. ఓ విపరీతంగా వ్యాపించి ఉంది. ఆ చెట్టు మీద ఒక మంచె కట్టుకుని ఒక బోయవాడు వాడి భార్య కాపురం చేసుకున్నారు. వాళ్ళకి దగ్గరలో ఉన్న కోయిగూడెల్లో ఉంటారు వాళ్ళు. వేటకొచ్చినప్పుడు అడవిలో ఈ మంచి మీద ఉండి 2-3 రోజులు, ఆ తర్వాత వేటాడి జంతువుల్ని పట్టుకుని మళ్ళీ గూడెనికి పోతారు. ఈ రోజు వేటకు ఆ దంపతులు వచ్చి మంచి మీద నుంచి చూస్తున్నారట, విల్లెక్కు పెట్టి ఏం జంతువు దొరుకుతుందో అని. సరిగ్గా ఈ బ్రాహ్మడు దొరికాడు. ఏమండి అయ్యగారు, నమస్కారం అండి అన్నారు వాళ్ళు. అడవిలో దండం పెడుతున్నారా బాబు అని వీడికి ప్రాణం లేచొచ్చింది. ఆ భార్యాభర్తలు కిందకి దిగొచ్చి, మేము ఈ కోయిగూడెంలో ఉంటాం, దగ్గరలో జంతువులు వేటకొచ్చాం, పాపం తమరు అల్లాడిపోతూ ఉండడం చూసాం, రెండు రెండు అన్నారట. రెండు రెండు కాదు, నా ప్రాణం పండి పండు అంటోంది, ఆకలి చచ్చిపోతున్నాను బాబోయ్, వేటాడిన మాంసం కాకుండా ఏదైనా శాఖాహారం ఉంటే పెట్టండి అన్నాడు ఆయన. మా దగ్గర వెదురు బియ్యం, చారపప్పు, పుట్టతేనే ఉన్నాయంటే, ఓహో బాబోయ్ పుట్టతేనే చారబియ్యం చారపప్పు కలుపుకుంటే చాలా బాగుంటుంది, పట్టుకురండి అన్నాడు. ఇతన్ని కూర్చోబెట్టి హాయిగా ఆ పప్పు ఇచ్చారు. సారపప్పు అని ఉంటుంది చాలా చక్కగా, పెసరపప్పులాగా, వేయించిన పెసరపప్పులా కమ్మగా ఉంటుంది అనమాట. అది తినేశాడు. వెదురు బియ్యం వండకుండా తినేశాడు. ఇక పుట్టతేనే ఓ బకెట్ పట్టుకొచ్చింది ఆవిడ, శుభ్రంగా గడగడ గడగడ తాగేశాడు. ఆకలి అంతలా పీడిస్తోంది కదా, అందుకని తేనె తాగి పప్పు ఆ బియ్యం తిన్నాక ఇక నిద్ర వస్తుంది అన్నట్ట. మంచి మీద మీరు పడుకోండి, మంచి మీద ఇద్దరు కంటే ఎక్కువ పట్టరు. ఏదో నేను మా ఆవిడ దీని మీద ఉండడానికి కట్టుకున్నాం, మీరు ఉంటే మా ఆవిడ మీ కాళ్ళ దగ్గర కూర్చుని మీకు కాపలా కాస్తుందండి అన్నాడు ఆయన. మరి నువ్వు అంటే నేను కింద ఉంటానండి అన్నాడు ఈయన. సరే ఈ పంతులు గారు జాగ్రత్తగా పైకెక్కారు. పైన ఆ వెదురు కర్రలతో కట్టబడిన మంచి మీద పడుకున్నాడు. పడుకోగానే గాఢంగా నిద్ర వచ్చేసింది. పాపం ఈ కిరాతకుడి భార్య ఒదిగి ఒదిగా మంచి మీద అతి కష్టం మీద కూర్చుని వీడి కాళ్ళు నొక్కుతూనే ఉందట, నిద్రపోతున్న సేపు అలిసిపోయాడు కదా అని. బోయవాడు కింద చెట్టు చుట్టూత ధనుసు పుచ్చుకుని అటు ఇటు తిరిగాడు. ఎంచేతంటే అక్కడ చాలా క్రూర మృగాలు ఉంటాయి, భయంకరమైనవి, జాగ్రత్తగా ఉన్నాడు. ఇంతలో హఠాత్తుగా అర్ధరాత్రి వేళ బాబోయ్ బాబోయ్ అని పొలికేకలు వినపడ్డాయి. ఈ నిద్రపోతున్న అచ్చకస్వామి ఉలిక్కి పెళ్ళి లేచాడు. వెంటనే అతని కాళ్ళ దగ్గర ఉన్న ఈ కిరాతక స్త్రీ ఏమండో ఈయన ఏడిచింది. ఏమమ్మా ఏడుస్తున్నావు అని అడిగిన, కింద మా ఆయన ధనుస్సు పుచ్చుకుని కాపలోకి వస్తున్నాడండి, ఎంతలో కొనుకొచ్చి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు, పెద్ద పులిచ్చి ఆయన కాండ్రిస్తూ కరిచి పట్టుకుపోయింది, మా ఆయన ఎత్తుకుపోతాడు బాబోయింది. అర్రర్రే దుర్మార్గుడిని నేను వచ్చాను కాబట్టి వీడి పనిలో అయిపోయింది, అనవసరంగా ఈ పోయేవాడి చావుకు నేను కారకుండా అయ్యానని ఇతను కుమిలిపోయాడు. ఇంతలో ఆవిడ ఏముందో తెలుసా, మా ఆయన్ని పులి మెడ కరిచి మరీ పట్టుకుపోయిందండి, ఆయన తినేస్తుంది గ్యారంటీ కాదు, కానీ మా ఆయన చచ్చిపోతే ఏమన్నాడో తెలుసా, పులి నోటపడి కూడా ఏమేవ్ నేను చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం ఆ అయ్యగారిని జాగ్రత్తగా కిందకి దింపి సూర్యోదయ సమయంలో అడవి దాటించి ఏదో ఒక ఊళ్ళో విడిచిపెట్టు, క్రూర మృగాల పాలబడకుండా ఆ గురువుగారిని రక్షించే బాధ్యత నీది, అదే నువ్వు నాకు ఇవ్వవలసిన గురుదక్షిణ, నిజమైన పతివ్రతం అయితే ఆ పని చేయి అన్నాడు మా ఆయన చచ్చిపోతూ కూడా. అందువల్ల నేను ఏడుపుని దిగమింగుకుని మిమ్మల్ని అడుగు దాటిస్తానండి అంది. వెర్రిదానా నీ భర్త పోయి ఏడుస్తూ ఇంకా నన్నేం అడుగు దాటిస్తూ నేను పోతాలే అన్నాడు ఆయన. కాదండి, మా ఆయన ఆఖరి కోరిక తీరుస్తానండి అంది. పాపం ఈయన ఇంకేం నిద్రపోతాడు, సూర్యోదయం దాకా మనస్సంతా పీకేసింది. ఎంత దురదృష్టవంతుండి, శివాజ్ఞతో కాశీ పెడదామని వస్తే తీరా ఇక్కడికి వస్తే ఈ బోయవాడు నా కోసం ప్రాణత్యాగం చేశాడు, ఈ ఇల్లాలేమో వైధవ్యం పొందింది చి అని లోపల లోపల బాధపడ్డాడు. హత్య చేశానేమో నేనే అనుకున్నట్టే. తెల్లవారుజాము కాగానే ఈ కిరాతక స్త్రీ ధనుస్సు పుచ్చుకుని బాణాలు పుచ్చుకుని కత్తి బొడ్లో పెట్టుకుని నడవండని ఈయన తీసుకెళ్ళి అడవి దాటించి దాదాపు 2-3 గంటల ప్రయాణం తర్వాత ఒక పల్లెలో విడిచిపెట్టి ఇక నేను వెళ్ళిపోతానంది. జాగ్రత్తమ్మా నన్ను క్షమించన్నాడు. క్షమించడం ఏంటి, మీరు రావడం నా అదృష్టం అంది అంత బాధలో కూడా. ఆ తర్వాత అడవికి వెళ్ళిపోయింది, ఏడుపు దిగమింగుకుని మరీ వెళ్ళిపోయింది. ఇంక వీడికి మనస్సు కొంచెం చివుక్కుమంది, సాధ్యమైనంత వరకు అడవుల్లో కాకుండా పల్లెటూళ్ళలో నడుస్తూ మొత్తం మీద పెద్దల సలహా తీసుకుని కాశీకి చేరాడు. ఆ కాశీ ఇంకా 1 నెలాళ్ళు పట్టేదట. అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన 1 నెలాళ్ళకేమో బోయవాడు చచ్చిపోయాడు, ఆ తర్వాత 1 నెలాళ్ళకి కాశీ వెళ్ళాడు. పరమ పవిత్రమైన కాశికా క్షేత్రం చేరి గణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి ఇటుంటి విఘ్నేశ్వరుణ్ణి పూజించి కాశీ అన్నపూర్ణాదేవిని అర్చించి లోపల ఉన్న సూర్యభగవానుణ్ణి కుబేరేశ్వర యంత్రాదుల్ని భక్తి శ్రద్ధలతో సమర్చించి అక్కడ నుంచి శనైశ్వరుణ్ణి పూజించి అప్పుడు కాశికా విశ్వేశ్వర ఆలయంలో ప్రదక్షిణ చేసి విశ్వేశ్వరుడి మీద మణికర్ణికా ఘట్టం నుంచి తాను పట్టుకెళ్ళినటువంటి గంగాజలాన్ని పోసి అభిషేకించి ఆ తర్వాత మహారాజా ఇలా శివుడు పంపగా వచ్చానన్నాడు. మీరేం చెప్పక్కర్లేదండి, ఈశ్వరుడు నాకు కల్లో కనబడి ఫలానా దండకారణ్యంలో ఉండే ఒకనొక అర్చకుడు నీకు అతిథిగా వస్తాడు, అతన్ని జాగ్రత్తగా అట్టేపెట్టు, కొడుకు పుట్టగానే ఆ గదిలోకి పంపించని చెప్పాడు, కాబట్టి నాకు కొడుకు పుట్టేదాకా మీరు నా అతిథి, ఇదిగో రండి మీకు ఈ ఆశ్రమంలో గది ఇచ్చానని అద్భుతమైన భవనంలో ఆయనకి విడిదిచ్చాడు. శివానుగ్రహం అనుకున్నాడు ఆయన, కొంత బాధ మర్చిపోయాడు. రోజు హాయిగా గంగా స్నానం చేయటం, ఈశ్వరుణ్ణి పూజించటం, రాజుగారి దగ్గర మధ్యాహ్నం పూట కాసేపు విశ్రాంతిగా ఇలా పురాణ కథలు ఆచార వ్యవహారాలు ఇవన్నీ భక్తి శ్రద్ధలతో చెప్పాడు ఆయన. ఈ పురోహితుడు వెళ్ళిన 10 రోజులకి రాజుగారి భార్య గర్భవతి అని తెలియంది. ఆహా ఈశ్వర కటాక్షం అనుకున్నాడు ఆయన, సంతోషపడిపోయాడు. ఇంకా అక్కడి నుంచి ఈశ్వర కటాక్షం బాగా రాజుగారికి రాజుగారి భార్యకి వచ్చేందుకు అందులో గర్భవతులు ఎప్పుడు కూడా పురాణాలు వినాలి, అంతేకాని దెబ్బకుట దొంగల ముఠ సినిమాలు పద్మవ్యూహం చక్రవ్యూహం ఆడది ఆధారం నీ మొగుడే ఆధారం ఏ పెద్ద సీరియల్స్ దాంట్లో ఏమున్నాయో అవి చూస్తుంటే రోజు కొట్టు తెచ్చిపోతారు. ఎన్ని యుగాలైనా ఆ సీరియల్ అవ్వదు, వీడు మాత్రం కుర్చీలో చోరికి అస్థిపంజరం అయిపోవలసిందే. రామచంద్ర వరి ఆశ్చర్యం అనమాట, వాడు డైలాగు డైలాగ్కి మధ్య అనమాట మామా అంటాడు. ఆ తర్వాత మళ్ళీ టింగ్ 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 అని మ్యూజిక్ ఒక 5 నిమిషాలు, నన్ను చంపావంటే నీ కూతురు మళ్ళీ టింగ్ టింగ్ అని మ్యూజిక్కు విధమైపోతుంది, మళ్ళీ మ్యూజిక్కు. ఏమిటో తెలియదు, ఈ మామ ఏమిటో, ఈ చంపడం ఏమిటో, ఈ గొడవ ఏమిటో, ఎన్ని యుగాలకి మామల్లో గొడవ తగులుతుందో, తరతరాలు గడిచిపోతూనే ఉంటాయి. అదొక బొంతఃపురం అనే సీరియల్ ఉంది, ఈ బొంతఃపురం ఎన్ని అంతఃపురాలకి పూర్తవదు. ఏం ఆశ్చర్యం అండి, ఇది దీని వెనకాతలు పడిపోయి ఇక ఇంటికి వెళ్ళాక అన్నం పెట్టేది ఉండదు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు, గురువుగారు రెండని పిలిచి అక్కడ కూర్చోబెట్టి 1-5 నిమిషాలు గురువుగారు ఆ సీరియల్ తొడపోతే చచ్చిపోతానండి. సరే పాప ఆవిడతావు నాయన నేను మీకు చూడడం అనుకుని అలాగే కూర్చుని కూర్చున్నాక ఆ అంతఃపురం పూర్తయ్యాక అప్పుడు ఆ అంతఃపురకాంత నా విస్తట్లో ఇన్ని బతుకులు పారేస్తుందన్నమాట. ఏదో మహానుభావులు ఈ హైదరాబాద్ కాబట్టి మల్కాజ్గిరి కాబట్టి అందులో వెంకటనారాయణ గారి ఇళ్ళు కాబట్టి అలాంటివి లేకుండా ఇంత అన్నం తింటున్నారు కానీ కొన్ని చోట నిజంగానే అనమాట సీరియల్ కోసం సీరియల్స్ అని ఉంటాయి. అమెరికాలో తినడానికి సీరియల్ని ఉంటుంది తెలుసుగా మీకు, పాలల్లో నానబెట్టుకు తింటారు. బాగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి తల్లిదండ్రులుగా వెళ్ళిన వాళ్ళకి బాగా తెలుస్తుంది టిఫిన్లు తప్పేం ఉండవు గనక. అంచేత వాటి వెంట పడుతున్నాం కానీ పూర్వకాలంలో గర్భవతులు పవిత్రమైన భగవత్ కథలు మాత్రమే వినేవారు. ఈయన రోజు శివపురాణ కథలు ఆ గర్భవతిగా ఉన్న రాజపత్రికి వినిపించేవాడు అనమాట. రోజు శివస్తోత్రం ఏదో ఒక స్తోత్రం వినిపించేవాడు. ఆ స్తోత్రం ఒక మహామంత్రం అవుతుంది గనక. ఎంత బాగా రాశారండి మహానుభావులు ఉన్నవాళ్ళు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం అని వారాణసీపతిని ప్రార్థిస్తే ఆయన వచ్చి కరిగిపోయి ప్రత్యక్షం కాకుండా ఉంటాడా? క్రమంగా ఈవిడికి నెలలు నిండాయి. ఇక పురుడు వస్తుందనగా రాజుగారి కళ్ళలో శివుడు కనపడి ఇదిగో నీ భార్య ప్రసవించబోతోంది బ్రాహ్మీ ముహూర్తంలో కొడుకు పుట్టగానే ఈ అర్చకుణ్ణి ఆ గదిలోకి పంపు, నువ్వు కూడా వెళ్ళకముందు ఆయన్నే పంపు అన్నాడు. దాంతో ఈ అర్చకుణ్ణి గుమ్మం దగ్గర పెట్టుకుని రాజుగారు కాపలాగా కూర్చున్నాడు. బ్రాహ్మీ ముహూర్తంలో రాజుగారి భార్యకు ఒక కొడుకు పుట్టాడు, బంగారం లాంటి కొడుకు. అప్పుడే పుట్టిన ఇంకా స్నానం కూడా అలా ఎర్రని గుడ్డు నెత్తుటి గుడ్డు అలాగే ఉన్నాడు. రాజుగారు లోపలికి పంపగా అర్చక స్వామి గదిలోకి వెళ్ళాడు. రాజుగారి భార్య గాఢంగా స్పృహ లేకుండా ఉందట, ప్రసవ వేదనతో నిద్రపోయింది. అప్పుడు ఆ కుర్రవాడు రెండయ్య గారు స్వాగతం అన్నాడు. ఓరి బాబోయ్ వీడెవడరా సంస్కృతంలో ఇంత చక్కగా స్వాగతం అంటున్నాడంటే నన్ను గుర్తుపట్టలేదు అయ్య గారు, అడవిలో మీకు చారపప్పు తేనె ఇచ్చిన కిరాతకుండి బోయవాణి నేనేనండి, వెల్కమ్ అన్నాడు. ఓరి వారు నువ్వా, నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం ఎలా ఉందంటే అదేనండి ఈశ్వరేచ్ఛ. అల్లాడిపోయి ఆకలితో వచ్చిన ఒక్క పండితుడికి ఎంత అన్నం వండి కూడా పెట్టలేదు, పచ్చిపప్పు తేనె పచ్చిబియ్యం పెట్టా. ఆ పుణ్యంతో నాకు భయంకరమైన బోయ జన్మ దూరం అయిపోయింది, కిరాతకుడిగా చచ్చిపోయానని మీరు అనుకున్నారు. పులి నన్ను కరిచి తినేసింది, తినగానే ఆ పాపపు జన్మ అంతమైపోయింది. ఆనాడు మీకు ఇంత ముద్ద పెట్టిన పుణ్యానికి అంత బోయవాణ్ణి నన్ను పట్టుకెళ్ళి ఈశ్వరుడు కాశీరాజు గారికి కొడుకుగా పుట్టించాడు. ఇది అన్నదాన మహిమ అంటే. ఇప్పుడు దీనివల్ల నేను కాశీరాజుగా సుఖంగా ఇక్కడ ఉంటాను, పరిపాలిస్తాను, కాశీలో మరణిస్తాను. అప్పుడు ఏమవుతుంది? కాశ్యాంత మరణాన్ ముక్తి, కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది. అనగానే నీ పని బాగానే ఉంది, నువ్వు చచ్చిపోయావని ఏడుస్తుంది, మీ ఆవిడ సంగతి ఏమిటన్నాడు ఆయన. అది చెబుతున్నాను, కంగారు అడకండి. మా ఆవిడ నా ఆజ్ఞని పరిపాలించి మీకు ఆవిడ అన్నం పెట్టింది, మంచి మీద మీకు సేవ చేసింది. ఆ పుణ్యాత్మురాలు నేను చెప్పగానే ధనుస్సు పుచ్చుకుని మిమ్మల్ని అడవి దాటించింది, అడవి దాటించగానే వెనక్కి వచ్చి నా శవం కోసం వెతికింది. నా ఎముకలు ఒక చోట కొంత రక్తంతో కనపడ్డాయి, వాటిని తగలబెట్టి ఆ చితి మీద తాను కూడా దూకి సహగమనం చేసి శరీరం విడిచిపెట్టింది. ఆవిడ అయోధ్య నగర రాజుగారికి వచ్చే ఏడాది కూతురుగా పుడుతుంది. ఆవిడ మళ్ళీ నాకే భార్యగా ఇస్తారు, మేమిద్దరం దంపతులుగా కాశీని 1000 ఏళ్ళు పరిపాలిస్తాం. ఆ తర్వాత ఇక్కడే ఒకే రోజున శరీరం విడిచిపెడతాం, శాశ్వతంగా కైలాసం పొందుతాం. ఇది అన్నదాన ఫలితం. అందువల్ల భగవంతునికి భక్తులకి తప్పక చేయవలసిన ఉపచారములు ఉన్నాయి అని చెప్పాడు ఆయన. ఏమిటది? ఇంటికి రాగానే పాద్యం ఇవ్వడం, భగవంతునికి పాద్యం సమర్పణ, అర్ఘ్యం సమర్పయామి అనడం, చేతులు కడుక్కోవడానికి అతిథికి ఇవ్వడం, అక్కడ ముఖానికి ఆచమనం భగవంతునికి, ఇక్కడికి తాగడానికి నీళ్ళు ఇవ్వడం, ఈ ఇచ్చాక యథాశక్తి ఏదో ఒక పండో ఇంకోటో భగవంతునికి నైవేద్యం, ఇంటికి వచ్చిన వాడికి అన్నదానం చేయటం, ఇవి మహాఫలితములు. అనగా 4 ఉపచారములు ఏకకాలములో చేయుట, ఆచమనము, అర్ఘ్యము, పాద్యము, దానితో పాటు నైవేద్యము, ఈ 4 ఉపచారములు చెయ్యడము అన్నదానమే. దాంతోపాటు అతిథికి ఇంటికి వచ్చిన వాడికి ఇంత అన్నం పెట్టు. ఈ అన్నదాన మహాఫలితం వల్ల శాశ్వత కైవల్యం వస్తుంది. ఎలా కైవల్యం వస్తుందంటే కాశీలో మరణించే యోగం వస్తుంది. ఎవడైనా కాశీలో మరణిస్తే కాని వాడికి మోక్షం రాదు గనక కాశ్యాంత మరణాన్ముక్తి అనే సామెత నిజమవ్వాలంటే ఈ ఉపచారములు చెయ్యాలి, అందుకని పూజా విధానాల్లో భగవంతుడు వీటిని పెట్టాడు అని చెప్పి ఆ వెంటనే ఏం చేశాడు, కేరకారమన్నాడు, మర్చిపోయాడు, పూర్వజన్మ జ్ఞానం పోయింది. అంతవరకే ఈశ్వరుడు ఆ శక్తి ఇచ్చాడు. శాశ్వతంగా జ్ఞానం ఉంటే చాలా డేంజర్ అండి. మీ పూర్వజన్మ రహస్యం మీకు తెలిసిందంటే ఇక మీరు పూర్వంలో ఉండలేరు. భార్యాభర్తలో భార్య పిల్లి భర్త ఎలక ఈ జన్మలో పుట్టారు. ఇప్పుడు అది గుర్తుందంటే ఇదిగో నువ్వు పూర్వజన్మలో నా మీద పడిన తిన్నావు కదే నీ బుర్ర తింటానంటాడు ఈ మగుడు. అందుకని భగవంతుడు ఏం చేశాడనమాట, వీడు ఎలక అనే విషయం మర్చిపోయేలాగా ఆవిడ పిల్లి అనే విషయం మర్చిపోయేలా చేశాడు. ఇప్పుడు కూడా చాలామంది చూసారు, అందుకే తిట్టుకుంటూ ఉంటే భార్య భర్త తిడుతుంటే ఆ తిట్టినప్పుడు ఆ వాయిస్లో ఒక రకమైన మేవ అన్నట్టు వినబడుతుంది, అది పూర్వజన్మ వాసన. ఈ భర్త కూడా ఆవిడ కూడా గైగై అన్నప్పుడు చుచు 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 అంటుండే చుంచు ఆ వాసన. ఆ తిట్లు అంత జాగ్రత్తగా వాడతారన్నమాట వాళ్ళు. మీ పూర్వజన్మ రహస్యాలండి, అందుకే నాకు తెలుసునా చెప్పట్లే, చెప్పానా ఇక మల్కాజ్గిరిలో మూడు వంతులు కాపురాలండి ఇబ్బంది పెడతాయి. అయినా మీరు జ్ఞానులు అనుకోండి, మీ గురించి నేను చెప్పట్లేదు, కానీ సహజంగా ఈ పూర్వజన్మ జ్ఞానం వెంటనే స్మృతి నశించిపోవాలి. ఆ కుర్రాడికి ఆ స్మృతి పోయింది, అప్పుడు అర్థమైంది శివుడు ఎందుకు పంపాడో. ఓహో నేను చేసిన పొరపాటు ఇది అనుకుని రాజుగారి దగ్గర సెలవు తీసుకుని ఆయన భటుల్నిచ్చి రథమిచ్చి పంపించగా హుటాహుటిన తన నగరానికి మళ్ళీ తిరిగి వచ్చేసి దండకారణ్యంలో మూసేసినటువంటి సత్రాన్ని మళ్ళీ తెరిచి అన్నదానం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఆయన శివాలయంలో శాశ్వతంగా పాదయోహపాద్యం హస్తయోహర్ఘ్యం ముఖే ఆచమనం ఆ తర్వాత నైవేద్యం ఈ ఉపచారములు మాత్రం మానేవాడు కాదు, అంటే తక్కిన మానేవాడని కాదు, ఇవి ఇంకా ఖచ్చితంగా చేసేవాడు. ఇవన్నీ మహాఫలితాలు. అనగా మీరు మూడు ఉపచారములు చేస్తే నాలుగవదైన ఉపచార ఫలితం కూడా పొందుతారని చెప్పారు. ఒక్కొక్క ఉపచారానికి ఉన్న ఇంకా అనేక ఫలితాలు అనేక విశేషాలు మళ్ళీ రేపు కూడా మనం యథాప్రకారంగా ఆరున్నరకు ముచ్చటించుకుందాం.